మొదటి అధ్యాయం ఆడి తిరునాళ్ళు. ఆద్యంతాలు లేని కాలప్రవాహంలో కల్పన అనే ఓడెక్కి మాతో పాటు కాసేపు ప్రయాణం చేయమని శ్రోతలను ఆహ్వానిస్తున్నాం. క్షణానికి ఒక శతాబ్దిగా ప్రయాణం చేసి ఇప్పటికీ 1053 సంవత్సరాల మునుపటి కాలానికి వెళదాం. తొండై మండలానికి చోళనాడుకు మధ్య ఉన్న తిరుమునైపాడి దక్షిణ భాగాన, తిల్లే చిట్రంబలానికి పశ్చిమంగా 2 కోసల దూరాన సముద్రం లాంటి ఒక పెద్ద చెరువు ఉంది. దాని పేరు వీరనారాయణపురం చెరువు. అది ఉత్తర దక్షిణ దిశలో సుమారు 1.5 కోసల పొడవు, తూర్పు పశ్చిమంగా 1/2 కోసల వెడల్పున్న చెరువు. కాలక్రమేణా దాని పేరు మారిపోయి ఇప్పుడు వీరాణం చెరువు అని పిలువబడుతుంది. కొత్త వెల్లువ వచ్చి చెరువు నిండి తొణుకుతుండే ఆషాఢ శ్రావణ మాసాల్లో చూసిన వారెవ్వరూ మన పాత తమిళనాడు పూర్వీకులు తమ జీవితకాలంలో సాధించిన మహత్తర కార్యాల గురించి సగర్వంగా చెప్పుకుని ఆశ్చర్యపడకుండా ఉండలేరు. మన తాత ముత్తాతలు తమ శ్రేయస్సు కోసం, తమ కాలం నాటి ప్రజల కోసం మాత్రమేనా అటువంటి ఘనకార్యాలు చేశారు. మాతృభూమిలో తమ తర్వాత కాలంలో జీవించబోయే తమ పిదప సంతతి వారు కూడా చల్లగా జీవించాలని కదా అటువంటి మహాకార్యాలను చేసి వెళ్ళారు. ఆషాఢమాసం 18వ రోజుకు మునుపటి సాయంత్రం, ఆ సాయంత్రం లాంటి వీరనారాయణపురం చెరువు గట్టు వెంబడి ఒక వీర యువకుడు గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. అతడు తమిళనాడు చరిత్రలో పేరు ప్రఖ్యాతులుగాంచిన వానర కులానికి చెందినవాడు. వల్లవరయ్యన్ వంతిదేవుడు అన్నది అతడి పేరు. చాలా దూరం ప్రయాణం చేసేలసిపోయిన అతడి గుర్రం మెల్లమెల్లగా వెళుతుంది. అందుగురించి ఆ యువవీరుడు దిగులు పడలేదు. అంతులేనట్లున్న ఆ చెరువు అతడి ధ్యాసను అంతగా చొరగొంది. ఆషాఢమాసం 18వ దినం చోళనాడులో పారే నదులన్నింటిలో వెల్లువ ఇరువైపులా గట్లను తాకుతూ ప్రవహించడం పరిపాటి. ఆ నదుల నీరు చెరువుల్లోకి పారి అవి నిండి చెరువు గట్లను గుద్దుకుంటూ పెద్ద అలలను లేపడం కూడా కద్దు. ఉత్తర కావేరి అని భక్తుల చేత కొళ్ళడం అని సాధారణ ప్రజల చేత పిలువబడే నది నుండి వెల్లువ వడవాటర నది గుండా పారి ఆ చెరువులో పడి దాన్ని ఒక అలల కడలిగా చేస్తుంది. ఆ చెరువు 74 కాలువల గుండా నీరు గుప్పు గుప్పుమని పారి ఆ చుట్టుపక్కలున్న ప్రదేశాలన్నింటినీ సస్యశ్యామలం చేస్తుంది. చుట్టుపక్కల మళ్లలో చేలలో వ్యవసాయం చేస్తున్న రైతులు, నారు నాటుతున్న స్త్రీలు ఇంపైన పాటలు చాలా కుతూహలంతో పాడుతుండటం అనిపించింది. ఇదంతా వింటూ అలసిపోయిన గుర్రాన్ని అదిలించక మెల్లగానే నడుపుకుంటూ వెళ్ళాడు వంతిదేవుడు. చెరువు గట్టెక్కినప్పటి నుంచి ఆ చెరువుకు 74 కాలువలు ఉన్నాయని విన్నది నిజమేనా అని తెలుసుకునే ఉద్దేశంతో ఆ కాలువను లెక్కించుకుంటూ వస్తున్నాడు. ఇంచుమించు 1.5 కోసల దూరం ఆ చెరువు గట్టు వెంబడి సాగిన తర్వాత 70 కాలువలను లెక్క వేయగలిగాడు. ఆహా, ఇది ఎంతటి బ్రహ్మాండమైన చెరువు! ఎంత నీరు! ఎంతటి విస్తీర్ణం! తొండై మండలంలో పల్లవరాజుల కాలంలో తవ్వించిన చెరువులన్నీ ఈ చెరువు ముందు చిన్నపాటి కొలంలని చెప్పాలి కదా. ఉత్తర కావేరిలో వృధాగా పారి సముద్రంలో కలిసి నదీ జలాలను సదుపయోగపరిచే ఉద్దేశంతో పరాంతక చక్రవర్తి కుమారుడైన రాజాదిత్యులు ఈ సముద్రం లాంటి చెరువును కట్టించారని అనుకున్నారు. అనుకోవడమే కాక చేతల్లో చేసి చూపించేశారు. ఆయన ఎంతటి వివేకవంతులై ఉండాలి! అదీగాక వీర శౌర్యాలలో ఆయనకెవరు సాటి! తక్కువలంలో జరిగిన యుద్ధంలో తామే ముందు నిలిచి ఏనుగెక్కి యుద్ధం చేశారు కదా. పోరాడుతూ శత్రువుల వంచిన వల్ల ఆ ఏనుగు మీదే మరణించారు కదా. అందువల్ల ఏనుగు మీద మరణించిన దేవరు అన్న పేరుగాంచి వీరస్వర్గం చేరుకున్నారు. ఈ చోళవంశరాజులే చాలా విశిష్టమైన వారు. వీరత్వంలోనే కాక వివేకంలోనూ సాటిలేని వారు, అలాగే దైవభక్తిలోనూ. అటువంటి చోళవంశరాజులతో స్నేహం ఏర్పడే భాగ్యం తనకు కలిగింది కదా అని తలుచుకుని వంతిదేవుడు రొమ్ము విరుచుకున్నాడు. పడమటి నుంచి రివ్వును వీస్తున్న గాలి వల్ల ఆ చెరువులో లేచిన అలలలాగా అతడి మనసు కూడా పొంగింది. ఇలా ఆలోచిస్తూ వంతిదేవుడు వీరనారాయణపురం చెరువు దక్షిణపు మూలకు వచ్చి చేరాడు. అక్కడ ఉత్తర కావేరి నుంచి విడివేడి పారే వడవాటర నది వచ్చి చెరువుతో చేరడాన్ని చూశాడు. చెరువు గట్టు నుంచి కాస్త దూరం వరకు చెరువు లోపల నేల కాస్త సమతలంగా ఎక్కువ ఏటవాలుగా ఉంది. వరద వచ్చినప్పుడు చెరువు గట్టు దెబ్బతినకూడదని ఆ గట్టు వెంబడి చెట్లు నాటారు. నైరుతి దిశ నుండి ఇరువైపులా దట్టమైన చెట్లతో వడవాటర నది వెల్లువ వచ్చి చెరువులో పడుతున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఒక అందమైన రంగురంగుల ముగ్గులా తోచింది. ఈ మనోహర దృశ్యాన్ని ఇంకా ఇనుమడింపజేసే మరికొన్ని దృశ్యాలను వంతిదేవుడు చూశాడు. ఆ రోజు ఆషాఢమాసం 18వ దినం తిరునాళ్ళు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు ఎడ్లబళ్లలో గుంపులు గుంపులుగా వస్తున్నారు. స్త్రీ పురుషులు, చిన్నపిల్లలు, వయసు మళ్లిన వారు కూడా కొత్త బట్టలు ధరించి చక్కగా అలంకరించుకుని వస్తున్నారు. స్త్రీల జడలు మొగలి, మల్లె, సంపంగి పూల చేత అలంకరింపబడి ఉన్నాయి. చిత్రాన్నం, పొంగలి తీసుకుని చాలామంది సకుటుంబ సమేతంగా వస్తున్నారు. ఇంకొందరు చెరువు గట్టి మీద కూర్చుని చిత్రాన్నాన్ని విస్తరాకుల్లోని దొన్నెల్లోను వడ్డించుకుని తింటున్నారు. మరికొందరు ధైర్యశాలు నీళ్లలో దిగి వడబాటర నది తీరం వరకు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి భోజనం ఆరగిస్తున్నారు. చిన్నపిల్లలు తిన్న తర్వాత దొన్నెలను నదీ ప్రవాహంలో విసిరి అవి పడవల్లాగా తేలుతూ వెళుతుండటాన్ని చూసి కేంతరు కొడుతున్నారు. కొందరు కొంటే యువకులు తమ ప్రేయసీమణల జడల నుంచి పూలను దొంగిలించి వారికి తెలియకుండా కాలువ వారగా వాటిని నీట వదిలి అవి చెరువుగట్టుకు అవతల తేలిరావడాన్ని చూసి ఆనందించసాగారు. వంతిదేవుడిదంతా చూస్తూ అక్కడ కాసేపు నిలబడ్డాడు. అక్కడ నిలబడ్డ యువతుల్లో ఇంపైన గొంతుకల కొంతమంది పాడగా అది కూడా కాసేపు విన్నాడు. వారు పడవ పాటలు, వెల్లువ పాటలు, గొబ్బి పాటలు పాడారు. ఇంకొందరు చోళకుల రాజుల కీర్తి ప్రతిష్టల గురించి పాడారు. 32 యుద్ధాల్లో పోరాడి 96 గాయాలను భరించిన విజయాలయ చోళుల వీరత్వాన్ని పొగుడుతూ కొందరు యువతులు పాడారు. అతడి కుమారుడైన ఆదిత్య చోళుని వీరత్వాన్ని పొగిడి అతడు కావేరి జన్మస్థలం నుంచి ఆ నది సముద్రంలో కలిసే వరకు ఆ నదీ తీరం వెంబడి 64 శివాలయాలను కట్టించిన వైభవాన్ని ఒక మధురమైన పాట రూపంలో ఒక అమ్మాయి పాడింది. ఆదిత్య చోళుని కుమారుడైన పరాంతక చక్రవర్తి పాండ్యులను, పల్లవులను, చేరులను జయించి లంక మీద ఒక పెద్ద సైన్యంతో దండయాత్ర చేసి అక్కడ పులి జెండాన ఎగరవేసిన వృత్తాంతాన్ని ఇంకొక వనిత ఉత్సాహంతో పాడి వినిపించింది. ఒక్కొక్క యువతి పాడినప్పుడు ఆమె చుట్టూ పలువురు నిలబడి విన్నారు. అప్పుడప్పుడు ఆహా ఓహో అని ఘోషించి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. గుర్రం మీద ఉన్న పడంగానే ఆ పాటలను వింటున్న వంతిదేవుని ఒక ప్రౌఢ వనిత గమనించింది. తమ్ముడు, చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయావు, గుర్రం మీద నుంచి దిగి వనభోజనం అరగించు అన్నది. వెంటనే పలువురు యువతులు మన యువ ప్రయాణికుడిని చూశారు. అతడి రూపురేఖల గురించి తమలో తాము రహస్యంగా మాట్లాడుకుని గలగలమని నవ్వారు. వంతిదేవుని ఒకవైపు సిగ్గు, ఇంకోవైపు కుతూహలం పట్టి పీడించాయి. ఆ ప్రౌఢవనిత చెప్పినట్లు గుర్రం దిగి వెళ్ళి వారందరితో భోజనం చేద్దామా అని ఒక క్షణం పాటు అనుకున్నాడు. అలా చేస్తే అక్కడున్న యువతులు తనను చుట్టుముట్టి పరిహాసం చేస్తారన్నది తథ్యం. అయితేనేమి, అంతమంది అందమైన అమ్మాయిలను ఒకే చోట ఒకేసారి చూడగలగడం సులభ సాధ్యమా? వారు తనను చూసి పరిహసిస్తూ నవ్వినా అది దేవగానంలాగే ఉంటుంది. వంతుదేవుని యువ నేత్రాలకు ఆ చెరువుగట్టు నిలబడ్డ ఆ యువతులు రంభా ఒరసి మేనకల్లాగా కనిపించారు. అదే సమయాన నైరుతి దిక్కున వడవాటరు నదీ ప్రవాహాన కనిపించిన ఒక దృశ్యం చూసి అతడు కాస్త జంకాడు. తెల్లటి తెరచాపలు విప్పిన 7-8 పెద్ద ఓడలు, తెల్లటి రెక్కలు విప్పుకొని నీట తేలుతూ వచ్చే రాజహంసల్లాగా వీస్తున్న గాలి వల్ల వేగంగా వస్తూ కనిపించాయి. చెరువుగట్టున పలు విధాలైన వినోదాల్లో నిమగ్నమైన జనాలందరూ ఒక్కసారిగా ఆ వస్తున్న ఓడలపైనే ఆసక్తితో చూడసాగారు. ఆ ఓడల్లో అన్నిటికన్నా ముందున్నది తక్కిన వాటికన్నా అతివేగంగా వచ్చి చెరువుగట్టు ఉత్తర దిశగా మలుపు తిరిగే చోట వచ్చి ఆగింది. ఆ ఓడలో తలతల మెరుస్తున్న శూలాలను చేతబట్టిన వీరులు పలువురున్నారు. వారిలో కొందరు గట్టు మీదకు దూకి అక్కడ గుమ్మగూడిన జనాలను వెళ్ళండి వెళ్ళండి అని చెదరగొట్టసాగారు. జనాలు కూడా ఆ వీరులు ఎక్కువగా అదిలించిన అవసరం లేకుండానే తమ తమ పాత్రలను తొందరగా తీసుకుని గట్టెక్కారు. వంతిదేవునికి ఇది ఏమాత్రం అర్థం కాలేదు. ఈ వీరులు ఎవరు? వెనక వస్తున్న ఓడల్లో ఎవరు వస్తున్నారు? ఎక్కడి నుంచి? ఒకవేళ రాజకుటుంబానికి చెందినవారా? చెరువుగట్టు మీద చేత కర్ర పట్టుకుని నిలబడ్డ ఒక పెద్ద ఆయనను సమీపించాడు. అయ్యా, ఈ వీరులు ఎవరికి చెందినవారు? ఆ వెనక వస్తున్న ఓడలు ఎవరివి? ఎందుకని ఆ వీరులు జనాలను అదిలించి చెదరగొడుతున్నారు? జనాలు కూడా ఎందుకని వేగంగా అవతలికి వెళుతున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. తమ్ముడు, నీకు తెలియదా ఏమీ? అదిగో ఆ ఓడల్లో మధ్యనున్న దాని మీద ఒక జెండా ఎగురుతుంది చూశావు? దానిమీద ఏం చిత్రించబడి ఉంది చూడు అన్నాడా పెద్ద ఆయన. తాటి చెట్టులాగా అనిపిస్తుంది. తాటి చెట్టే. తాటి చెట్టు చిహ్నం పళ్ళవేటరయ్యర చిహ్నం అని నీకు తెలియదా? మహావీరులైన పెద్ద పళ్ళవేటరయ్యరా వస్తున్నారు అని అదిరిపడి అడిగాడు వంతిదేవుడు. అలాగే ఉండాలి, తాటి చెట్టు చిహ్నం అన్న జెండాను ఎగరవేస్తూ ఇంకెవరు రాగలరు అన్నారు పెద్ద ఆయన. వంతిదేవుని కళ్ళు ఎనలేని ఆశ్చర్యంతో ఓడలు వస్తున్న దిశగా చూశాయి. ఒళ్ళువేటరయ్యర్ గురించి వంతిదేవుడు చాలా విన్నాడు. ఎవరు మాత్రం విని ఉండరు. దక్షిణాన లంక నుంచి ఉత్తరాన కళింగ దేశం వరకు అన్నదమ్ములైన పెద్ద ఒళ్ళువేటరయ్యర్, చిన్న ఒళ్ళువేటరయ్యర్ల పేర్లు ప్రసిద్ధికెక్కాయి. ఉరయ్యూర్ పక్కనున్న ఉత్తర కావేరి నది ఉత్తర తీరాన పళ్ళపూర్ వారి నగరం. విజయాలయ చోళుల కాలం నుంచి పట్టువేటరయ్యర్ల కులం వీరత్వానికి పేరుగంచినది. ఆ కులస్థులకు చోళ కులంతో ఇచ్చిపుచ్చుకోడాలున్నాయి. ఈ కారణం వలన, వారి కుల చరిత్ర వలను, చోళ కులంలో ఉన్న దగ్గర సంబంధాల వలన పళ్ళువేటరయ్యర్ కులం అన్ని విధాలుగాను రాజవంశంగా విరాజిల్లింది. ప్రత్యేకంగా తమదైన జెండాను ఎగురవేసుకునే హక్కు కూడా ఆ కులానికి ఇవ్వబడింది. ఇప్పుడున్న పళ్ళువేటరయ్యర్లలో పెద్ద ఆయన 24 యుద్ధాలలో పోరాడారు. ఆయన కాలంలో ఆయనకు సాటి అయిన వీరుడు ఇంకెవ్వరూ లేరని కీర్తిగాంచిన వారు. ఇప్పుడు వయసు 50 ఏళ్లకు పైబడ్డం వల్ల యుద్ధరంగాలకు వెళ్లడం లేదు. కానీ చోళ సామ్రాజ్యంలో చాలా ఉన్నతమైన పదవులు ఎన్నో నిర్వహించిన వారు. ఆయన చోళ సామ్రాజ్యానికి ధనాధికారి, ధాన్యాధికారి, ధనధాన్య భండారాలు రెండూ ఆయన అధీనంలో ఉన్నాయి. రాజ్యాన్ని నడిపేందుకు కావలసినంత పన్ను విధించి వసూలు చేసే అధికారం కూడా ఆయనదే. ఏ సామంతరాజునైనా, ఏ పెద్దింటి వారినైనా ఈ సంవత్సరం ఇంత పన్ను కట్టే తీరాలి అని ఆజ్ఞాపించే అధికారం ఆయనకుంది. కాబట్టి సుందర చోళ చక్రవర్తి తర్వాత చోళ సామ్రాజ్యంలో అధికారం చెల్లుబడి కలిగిన వారు పెద్ద పళువెట్టరయ్యారు. అటువంటి మహావీరులు, అధికారం బలం కలిగిన వారైన పెద్ద పళువెట్టరయ్యర్ని చూడాలన్న కుతూహలం, ఆసక్తి ఒంతిదేవుని మనసులో పొంగాయి. కానీ అదే సమయాన కంచిలో బంగారు మాళిగలో యువరాజు ఆదిత్య కరికాలను చెప్పిన అంతరంగికమైన మాటలు గుర్తొచ్చాయి. వంతిదేవ, నీవు విలక్షణమైన వీరుడు అని నేను ఎరుగుదును. దానితోపాటు నీవు చాలా తెలివిమంతుడు అని నమ్మి ఈ పెద్ద బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. నేను ఇచ్చిన 2 తాళపత్రాలలో ఒకదాన్ని నా తండ్రి అయిన మహారాజుకు, ఇంకొక దాన్ని నా సహోదరికి అందజేయాలి. తంజావూరులోని రాజ్యాంగానికి చెందిన పెద్ద పెద్ద అధికారుల గురించి ఏవేవో వింటున్నాను. కాబట్టి నేను పంపుతున్న సందేశం ఎవరికీ తెలియకూడదు. ఎంతటి ముఖ్యమైన వారైనా కూడా నీవు నా నుంచి తాళపత్ర సందేశాలు తీసుకుని వెళుతున్నావని వారికి తెలియకూడదు. దారిలో ఎవరితోనూ దెబ్బలాటకు దిగకూడదు. నీకై నీవే దెబ్బలాటకు కాలదువ్వుకోవడం మాత్రం చాలదు. ఎదుటివారు నిన్ను కయ్యానికి లాగినా నీవు అందులో చిక్కుకోకూడదు. నీ వీరత్వాన్ని నేను బాగా ఎరుగుదును. ఎన్నెన్నో సార్లు దాన్ని నిరూపించావు కూడాను. కాబట్టి అనవసరమైన కయ్యాల నుంచి నీవు వైదొలిగినా కూడా నీ గౌరవానికి ఏమీ కొరత రాదు. ముఖ్యంగా నీవు పళువెట్టరాయ్యర్లతోనూ నా పినతండ్రి మధురాంతకునితోనూ చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. వారికి నీవు ఫలానా మనిషివి అని తెలియనేకూడదు. నీవు ఎందుకు వెళుతున్నావన్నది వారికి తెలియనేకూడదు. చోళ సామ్రాజ్యానికి పట్టపు యువరాజు, ఉత్తర సైన్యానికి మాతండ నాయకులు అయిన ఆదిత్య కరికాలన్ ఇలా చెప్పి పంపారు. ఇంకా వంతిదేవుడు నడుచుకోవలసిన విధానం గురించి మరీ వివరించి చెప్పారు. ఇవన్నీ గుర్తుకు రాగానే పళ్ళువెట్టరయ్యర్ని చూడాలన్న కుతూహలాన్ని, ఆసక్తిని అదిమిపెట్టాడు వంతిదేవుడు. గుర్రాన్ని అదిలించి వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఎంత అదిలించినా కూడా అలసిపోయిన ఆ గుర్రం మెల్లగానే ముందుకు సాగింది. ఈరోజు రాత్రి కడంబూర్ సింబువరయ్యర్ మాలిగలో బస చేసి రేపు ఉదయం బయలుదేరేటప్పుడు ఇంకొక గుర్రాన్ని సంపాదించుకోవాలని తీర్మానించుకున్నాడు.